తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురవో రసికాః భువి భావుకాః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్త పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశనిరతాయ నమః. ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః. ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాచ్చంకరరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గప్రకాశకాయ నమః. ఓం వేదవేదాంతతత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాదిమతఖండనాయ నమః. ఓం వైరాగ్యనిరతాయ నమః. ஓம் சாந்தாய நமஹ, ஓம் சம்சாரார்ணவ தாரகாய நமஹ, ஓம் பிரசன்னவதனாம் போஜாய நமஹ, ஓம் பரமார்த்த பிரகாசகாய நமஹ, ஓம் புராண ஸ்மிருதி சாரஜ்ஞாய நமஹ, ஓம் நித்யத்ருப்தாய நமஹ, ஓம் மகதே நமஹ, ஓம் சுச்சியே நமஹ, ஓம் நித்யானந்தாய நமஹ, ஓம் நிராதங்காய நமஹ, ஓம் நிஸ்ஸங்காய நமஹ, ஓம் நிர்மலாத்மகாய நமஹ, ஓம் நிர்மமாய நமஹ, ஓம் நிரஹங்காராய நமஹ, ஓம் விஸ்வவஞ்சபதாம்புஜாய நமஹ, ஓம் சத்தப்பிரதானாய நமஹ, ஓம் சத்பாவாய நமஹ, ஓம் சங்கியாதீத குணோஜ்வலாய நமஹ, ஓம் அனகாய நமஹ, ஓம் சாரஹ்ருதயாய நமஹ, ஓம் சுதியே நமஹ, ஓம் சாரஸ்வதப்ரதாய நமஹ, ஓம் சத்யாத்மனே நமஹ, ஓம் புண்ணியசீலாய நமஹ, ஓம் சாங்க்ய யோக விசக்ஷணாய நமஹ, ஓம் தபோ ராசியே நமஹ, ஓம் மகாதேஜசே நமஹ, ஓம் குணத்ரய விபாகவிதே நமஹ, ஓம் கலிக்னாய நமஹ, ஓம் காலகர்மஜ்ஞாய நமஹ, ஓம் தமோகுணநிவாரகாய நமஹ, ஓம் பகவதே நமஹ, ஓம் பாரதீஜேத்ரே நமஹ, ஓம் சாரதாக்வான பண்டிதாய நமஹ, ஓம் தர்மாதர்ம விபாகஜ்ஞாய நமஹ, ஓம் லக்ஷ்யபேத பிரதர்சகாய நமஹ, ஓம் நாதபிந்து கலாபிஜ்ஞாய நமஹ, ஓம் யோகிஹுத் பத்மபாஸ்கராய நமஹ, ஓம் அதீந்திரிய ஜானநிதயே நமஹ, ஓம் நித்யானித்ய விவேகவதே நமஹ, ஓம் சிதானந்தாய நமஹ, ஓம் சன்மயாத்மே நமஹ, ஓம் பரகாய பிரவேசகுருதே நமஹ, ஓம் அமானுஷ சரித்ராட்சியாய நமஹ, ஓம் க்ஷமதாயினே நமஹ, ஓம் க்ஷமாகராய நமஹ, ஓம் பவ்யாய நமஹ, ஓம் பத்ரப்ரதாய நமஹ, ஓம் பூரிமஹிம்ரே நமஹ, ஓம் விஸ்வரஞ்சகாய நமஹ, ஓம் சப்ரகாசாய நமஹ, ஓம் சதாதாராய நமஹ, ஓம் விஸ்வபந்தவே நமஹ, ஓம் சுபோதயாய நமஹ, ஓம் விசாலகீர்த்தயே நமஹ, ஓம் வாகீசாய நமஹ, ஓம் சர்வலோக ஹிதோத்சுகாய நமஹ, ஓம் கைலாசயாத்ரா சம்ப்ராப்த சந்திரமௌலி பிரபூஜகாய நமஹ, ஓம் காஞ்சியாம் ஸ்ரீசக்கரராஜாக்கியயந்திரஸ்தாபன தீக்ஷிதாய நமஹ, ஓம் ஸ்ரீசக்ராத்மகதாட்டங்க தோஷிதாம்பா மனோரதாய நமஹ, ஓம் ஸ்ரீ பிரம்மசூத்ரோபநிஷத் பாஷ்யாதி கிரந்த கல்பகாய நமஹ, ஓம் சதுர்திக் சதுராம்னாய பிரதிஷ்டாத்ரே நமஹ, ஓம் மகாமதே நமஹ, ஓம் திசப்ததி மதோச்சேத்ரே நமஹ, ஓம் சர்வதிக்விஜய பிரபுவே நமஹ, ஓம் காஷாய வசனோபேதாய நமஹ, ஓம் பஸ்மோத்தூலித விக்ரஹாய நமஹ, ஓம் ஜானாத்மகைக தண்டாட்யாய நமஹ, ஓம் கமண்டலுட சத்கராய நமஹ, ஓம் குரு பூமண்டலாச்சாரியாய நமஹ, ஓம் பகவத்பாத சஞ்ஞகாய நமஹ, ஓம் வியாச சந்தர்சன பிரேதாய நமஹ, ஓம் ரிஷ்யசுரங்கபுரேஸ்வராய நமஹ, ஓம் சௌந்தர்யலஹரி முக்கிய பகுஸ்தோத்திர விதாயகாய நமஹ, ஓம் சதுஷ்டி கலாபிஜ்ஞாய நமஹ, ஓம் பிரம்மராட்சச மோட்சதாய நமஹ, ஸ்ரீமன் மண்டன மிஸ்ராக்ஷ ஸ்வயம்பூ ஜெயசன்னுதாய நமஹ, ஓம் தோட்டகாச்சாரிய சம்பூஜ்யாய நமஹ, ஓம் பத்மபாதார்ச்சிதாங்கிரிகாய நமஹ, ஓம் ஹஸ்தாமலக யோகேந்திர பிரம்மஜான பிரதாயகாய நமஹ, ஓம் சுரேஸ்வராக்ஷ சச்சிஷ்ய சந்யாசாஸ்ரமதாயகாய நமஹ, ஓம் நிருசிம்ஹபக்தாய நமஹ, ஓம் சத்ரத்னகர்பஹேரம்ப பூஜகாய நமஹ, ஓம் வியாக்யா சிம்ஹாசனாதீசாய நமஹ, ஓம் ஜெகத்பூஜ்யாய நமஹ, ஓம் ஜெகத்குரவே நமஹ, ஓம் ஸ்ரீமத் சங்கர பகவத் பாதாச்சாரிய சுவாமினே நமஹ. ஸ்ரீகிருஷ்ண பரமாத்முடு அகாசுரண்ணி சம்ஹரிஞ்சி கடுப்புல உன்ன பிள்ளலந்தர்னீ பதிகிச்சாடு, தோடலந்தர்னீ பதிகிச்சாடு. ஒரு சாமான்ய கோபபாலகுடிக்கு சக்தி எலா வச்சிந்தி அனி தாத்காலிகங்கா ரஜோகுணம்லோ படி தானு ஒரு லோகானிக்கு பிரபுவுனி சிருஷ்டிகர்த்தனி அனேட்டுவண்டி ஒரு அஹங்காரம்லோ பிரமலோ படி பிரம்மதேவுடு பிள்ளல்னி தோடல்னி மாயம் చేశాడు. இப்படி ஸ்ரீகிருஷ்ணுடு திவ்ய திருஷ்டితో மொத்தம் அந்த கனிபெட்டி இப்படி பிரம்மகாரி நன்னு பரீட்சించాలనుకున్నాడు. முந்தேமோ தோடல்னி தாச்சாடு, தோடல கோசம் வெதகடానికి எடுத்து ஈசாரி கோபாலகுல்னி தாச்சாடு. நன்னு வஞ்சించవలసిన அவசரம் ஏ வச்சிந்தி பிரம்மக்கு? கேவலம் ரஜோகுணம் యొక్క பிரதான லட்சணம். ரஜோகுணம் అంటే నేను గొప్పవాణ్ణి, அதிகாரிணி, ஈ பணி செய்யகலவாடினி அனுக்கோவடానికి ரஜோகுணம் అని பேரு. ரஜஸ்சு యొక్క பிரதான லட்சணம் ఏమిటి? సహజంగా ప్రతి వ్యక్తులు అంతో ఇంతో ఉంటుంది అనుకోడది, లేకుండా పని జరగదట. రజోగుణమే లేకపోతే పనులు ఎలా జరుగుతాయి? రౌతు మెత్తగా ఊరుకుంటే గుర్రం దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. కాబట్టి అప్పుడప్పుడు దాన్ని అదుపులో పెట్టడానికి కోపం నటించవలసిందే, కానీ అది ఎక్కువ అయిపోకూడదు. రజోగుణ ప్రధానుడు అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే నేను మాత్రమే సమర్థుడిని, నాకు ఏ పనైనా చెయ్యగలిగేటటువంటి శక్తి ఉంది, నేను చెబితే ఈ లోకంలో వాళ్ళందరూ వినాలి అనేటటువంటి ఊహ ఎవడికొస్తే వాడు రజోగుణ ప్రధానుడు. అలాంటి రజోగుణం వల్ల ఏమవుతుందట, పూజ్యుల్ని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతాం. మనకి రజోగుణం పెరిగితే, అంటే నేను సమర్థుడిని అనే భావం ఎక్కువైపోతే దానివల్ల మహాత్ముల్ని తిట్టకూడని వాళ్ళని కూడా తిడతారు, వాళ్ళని కూడా పరీక్షిస్తారు, చెప్పిన మాట వినరు. రజోగుణ ప్రధానుల మొదటి లక్షణం ఏమిటంటే పూజ్యుల పలుకులు ఆలకించరు. ఏది నీకు శ్రేయస్సో దాన్ని గురువులు చెబితే దాన్ని వినకుండా చెప్తం వచ్చినట్టు నడుచుకుంటారు. దీనికంటే ఇంకో ఏడాకులు ఎక్కువ చదివి తమోగుణం అని ఉన్నది, అది మరీ మూర్ఖత్వం. అదిక తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళే అంటాట. కుందేలుకు మూడు కాళ్ళే ఉంటాయండి, నేను పట్టుకున్నాను కుందేల్ని, దానికి మూడే ఉన్నాయి, కాబట్టి లోకల్లో కుందేళ్ళకు మూడు కాళ్ళే, నాలుగు కాళ్ళు లేవు అంటాట. వాళ్ళకి నిద్ర కూడా సహజంగా ఎక్కువ వస్తుంది, తమోగుణ ప్రధానులు. అందుకే మీరు ఎప్పుడు పడితే ఎప్పుడు వీలున్నప్పుడు నిద్రపోతూ ఉంటారు అన్నమాట. దానికి గల కారణం అది అనారోగ్యం కూడా, తమోగుణం వల్ల అనారోగ్యం వస్తుంది. ఈ గుణములు నదుపులో పెట్టాలి. బ్రహ్మగారు తాత్కాలికంగా రజోగుణ ప్రధానుడయ్యాడు కానీ శాశ్వతమైన లక్షణం కాదు. అందువల్లే ఆయన తర్వాత ఆ భ్రమలోంచి బయటపడ్డాడు. ప్రస్తుతం నన్ను వంచాడు, అది రజోగుణం యొక్క ప్రధాన లక్షణం. ఇప్పుడు ఈ మహాత్ముణ్ణి నేను ఏం అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన ఎంత చెడ్డా నా బిడ్డ కనుక. ఈ లోకంలో అందరూ నా పిల్లలే, అందులో ఆయన ప్రత్యేకంగా సృష్టికర్త, ఒక అధికారిగాని నేను నియమించాను. నేను నియమించిన, నా చేత నియమింపబడిన అధికారిని ఈ క్షణమే భ్రష్టుణ్ణి చేయటం తప్పు. భగవంతుడు ఏం చేస్తాడంటే మనందరికీ కొంతకాలం ఒక పదవి ఇస్తాడట, దానికి ఒక పదవీ కాలం కూడా నిర్ణయిస్తాడు. ప్రజలం మనం ఎన్నుకున్న వాళ్ళమే, ఐదేళ్లలో పడగొట్టలేం కదా, ఐదేళ్ళు ఎవడేం చేసినా అనుభవించవలసిందే కదా. అలాగే భగవంతుడు కూడా ఒక్కొక్క వ్యక్తికి కొంత పదవీ కాలం ఇస్తాడు. బ్రహ్మగారికి నూరేళ్ళు ఇచ్చాడు కదా, ఈ నూరేళ్ళు అయ్యేదాకా మధ్యలో పడగొట్టకూడదు, తప్పు చేస్తే కాస్త శిక్షించాలి తప్ప. పైగా ఇక్కడ చాలామందికి ఒక అనుమానం, ఆయన శిక్షించక్కర్లేదు కానీ బ్రహ్మగారు దాచిన పిల్లల్ని దూడల్ని కొండగుహలోంచి తాను తిరిగి తీసుకురావచ్చు కదా అని. అలా తీసుకొస్తే బ్రహ్మకి ఇంకా రజస్సు పెరుగుతుందిట, మన మాట వినని వాడి మీద కోపం పెరిగిపోతుంది. ఇంకా బ్రహ్మ తప్పులు చేస్తాడు, తప్పులు చేసి బ్రహ్మ భ్రష్టుడు అవుతాడు. ఒక వ్యక్తి భ్రష్టుడు అవడం ఆయనకి ఇష్టం లేదు. నిజంగా శ్రీకృష్ణుడు తలుచుకుంటే బ్రహ్మగారు ఎక్కడో కొండగుహలో దాచిన పిల్లలు చూపులతో తేగలడు. అలా తెచ్చిన వెంటనే అవుతుందన్నమాట, నేను దాచాను, ఈ కృష్ణుడు తెచ్చాడు, వీడి సంగతి ఏమిటో చూద్దామని ఇంకా కృష్ణుడి మీద కక్ష కడతాడు. దానివల్ల ఏమవుతుంది, తపశ్శక్తి తగ్గిపోయి బ్రహ్మ భ్రష్టుడైపోతాడు, తప్పులు ఎక్కువ చేస్తాడు. అందుకని అతన్ని తప్పులు ఎక్కువ చెయ్యనివ్వకుండా చూడడం కోసం అని చిన్నపిల్లవాడిని కాసేపు ఆటలాడుకొనిద్దాంలే అని శ్రీకృష్ణుడు కాస్త మెత్తబడ్డం వల్ల ఏ కారణం చేతనైతేనే బ్రహ్మగారు దాచినటువంటి పిల్లల్ని దూడల్ని కొండగుహ నుంచి మాత్రం తేకుండా మీరు అక్కడే నిద్రపోండిరా అనుకున్నాడు. బ్రహ్మని ఏమన్నాం, మరి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఇంటికి వెడితే పాపం ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు, దూడల యొక్క యజమానులు, కృష్ణ నీతో పాటు దూడల్ని పంపాం, పిల్లల్ని పంపాం, మా పిల్లల్ని దూడల్ని ఎక్కడో వదిలి వాళ్ళని చంపేసి వచ్చావా అని అడుగుతారు. మా పిల్లల్ని తీసుకురాకుండా ఎందుకు వచ్చావని అడుగుతారు తప్పక. మనతో పాటు 10 మంది యాత్రకు వస్తే ఆ 10 మంది గొడవే నా నెత్తి మీద పడ్డంలా, అలాంటిది మరి పిల్లల్ని తీసుకెళ్తే ఏమవుతుంది మరి. అందుకని ఈ పిల్లలందరి బాధ్యత నీది కదా, నువ్వు వాళ్ళని వదిలొచ్చావా కృష్ణ అంటే అప్పుడు వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి, వాళ్ళందరూ ఏమయ్యారో కనపడలేదు, నేను ఒక్కడే చేతులూపుకి వచ్చాను అంటే బాగుండదు కదా. అలాగని బ్రహ్మగారిని ఏడిపించకూడదు, ఇక్కడేమో తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. అందుకని ఏం చేశాట వెంటనే కృష్ణుడు తన శరీరము నుంచి ఎంతమంది పిల్లల్ని బ్రహ్మ మాయం చేశాడో అంతమంది పిల్లల్ని సృష్టించాడు, అంటే తానే అంతమంది పిల్లలుగా మారిపోయాడు. మొత్తం మాయమైన పిల్లలందరూ తానే అయ్యాడు, అన్ని దూడల రూపము తానే ధరించాడు. ఎంతో పూర్వం తన శక్తి మాత్రమే ఉంచేవాడు అందులో, ఇప్పుడు తానే ఏకోనేకోహం అస్మి, ఏకహ అంటే ఒక్కనే, అనేకహ ఎంతోమందిగా అహం నేను అస్మి అయ్యాను, నేను ఒక్కనే ఇంతమంది అయిపోతానని మొత్తం తన శరీరం నుంచి పిల్లల్ని సృష్టించాడు, దూడల్ని సృష్టించాడు. ఏమి మహత్తరమైనదండి అది. నిజం చెప్పాలంటే బ్రహ్మగారి సృష్టిలో ఉన్న పిల్లల్లో లోపం ఉంటుంది, కానీ పరమాత్ముడి యొక్క సృష్టిలో ఏ లోపం లేదట. అచ్చ మాయమైన పిల్లలంతా యథాతథంగా ఎలా ఉన్నవాళ్ళు అలా వచ్చేశారు. యావత్ వత్సప వత్స కాల్పక వపుహు యావత్ కరాంఘ్ర్యాధికం యావద్యష్టి విషాణ వేణుదళసిక్ యావద్విభూషాంబరం యావచ్చీల గుణాభిధాకృతి వయో యావద్విహారాదికం సర్వం విష్ణుమయం గిరోంగవదజః సర్వం విష్ణుమయం గిరోంగవదజః సర్వస్వరూపో బభౌ. వేదములు ఏమంటున్నాయి, సర్వం విష్ణుమయం జగత్ అని. వ్యాసుల వారు అద్భుతంగా రాశారు ఈ శ్లోకాన్ని. సర్వం విష్ణువయం గిరోంగ వదజహ. గిరహ అంటే వాక్కులు. వేదవాక్కులు ఏమంటున్నాయంటే ఈ చరాచర జగత్తంతా విష్ణుస్వరూపం, విష్ణువు కానిది ఈ లోకములో ఏదీ లేదు. ఎదురుగుండా కూర్చుని వింటున్న వాళ్ళు, ఈ కెమెరాతో తీస్తున్న వాళ్ళు, పక్కన మధ్య మధ్యలో సౌండ్ హెచ్చించి తగ్గించుకున్నటువంటి ఈ ఆపరేటరు, చెబుతున్న పద్మాకర్ గారు, కూర్చున్న వాళ్ళు, ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఫోన్లు మోగించేవాళ్ళు, బయటికి తిరిగేవాళ్ళు, లోపలికి వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, దోమలు, చీమలు, గడ్డిపరకలు, చెట్లు, ఈ చరాచర జగత్తులో ప్రతి వస్తువు, ప్రతి పరమాణువు, బ్రహ్మ మొదలుకుని తృణపర్యంతం అంతా విష్ణుమయము అని వేదవాక్కు. అలా చరాచర జగత్తంతా విష్ణువు తప్ప మరొకటి లేదు బాబోయని చెబుతున్న వేదముల వాక్కులను ప్రమాణములు చెయ్యడానిక అన్నట్లుగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దూడలుగా, పిల్లలుగా మారిపోయాడు. ఈ దూడలన్నీ ఎలా ఉన్నాయి, ఎంత పూర్వం మాయమైపోయిన దూడలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. రంగు, రూపము, గుణము, ముక్కులు, చెవులు, కళ్ళు, కీళ్ళు, కాళ్ళు అనే తేడా లేకుండా మొత్తం దూడలు యథాతథంగా వచ్చేసాయి. ఇంకా పిల్లలు కూడా అంతే, పిల్లలు కూడా ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఒకడికి ముక్కు పొడుగు, ఆ పొడుగు ఉన్నవాడికి ముక్కు అలాగే ఉంది. ముక్కు చివర కొంతమందికి ఒడ్డు గింజలో ఉంటుంది, అలాగే ఉంది. కొందరికి పొక్కులు ఉంటే, కొందరికి ఏమో చెవులకు కుండలాలు ఉన్నాయి, కొందరికి తల వెంట్రుకలు ఉన్నాయి, కొందరికి లేవు. ఇలా ఎవరి ఎవరికి ఏ ఏ అవయవములు ఉన్నాయో ఆ అవయవములన్నీ యథాతథముగా సృష్టించుకున్నాడు. ఏం అందంగా రాశాడు వ్యాసుల వారు అంటే సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టుగా ఉన్నట్టు ఆయన. దానినే పోతన గారు మరింత చమత్కారంగా కరముల్ పాదములు శిరంబులు అవలగ్నంబుల్ భుజాంతరముల్ దండకాంబరస్రగ్వేణు విషాణ భూషణవయో భాషా గుణానోన తత్పరతల్ వీడ్వడకుండదాల్చె విభుడు ఆ వత్సార్భకాకారముల్ వత్సార్భకాకారముల్. దూడలుగా, పిల్లలుగా మారిపోయిన కృష్ణుడు ఎలా ఉన్నట్ట, ఇంత పూర్వం మాయమైన వాళ్ళ యొక్క కరముల్ చేతులు ఎలా ఉన్నాయో ఆ చేతులు అలాగే ఉన్నాయి. పాదాలు, తలలు, కర్రలు, చద్దన్నం మూటలు, వెదురు బెత్తాలు, జుట్టు ముడులు, ముక్కులు, నడుములు, మెడలో ఉన్న గొలుసులు, ఈ విధంగా ఒకటేమిటి, అన్నీ అలాగే ఉన్నాయి. అన్నిటికీ మించి కొంతమందికి పుట్టుకతో కొన్ని చేష్టలు వస్తాయి, ఆ చేష్టలు లేకుండా మాట్లాడరు. కొంతమంది మాట్లాడే ముందు సూటిగా చూడకుండా ఇలా పక్కకి తలకాయ తిప్పుతూ వస్తారు, అదో లక్షణం. మీరు చూడండి, ఎక్కడ కొంతమంది మనం మాట్లాడితే మనకేసి చూడకుండా ఇలా చూస్తూ మాట్లాడతారు. అలా తలకాయ పైకెత్తి చూసేవాడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కృష్ణుడు అలాగే ఉన్నట్ట. అంటే మాట్లాడేటప్పుడు తలకాయ పైకెత్తి చూడడం, ఒక్కొక్కళ్ళు మాట్లాడే ముందు మాయదారి బుర్ర కొక్కుంటారు, ఏముందో అక్కడ మరి, ఇలా బుర్ర కొక్కకుండా మాట్లాడడం. ఆ గోక్కునే లక్షణం ఉన్నవాడి లక్షణం కూడా చూపించాడు. ఒక్కొక్కడు ఇలా నెత్తి మీద చేతులు పెట్టుకోవడం, భుజాల మీద చేతులు పెట్టుకోవడం, గోక్కోడాలు, నవ్వడాలు, పళ్ళు బయట పెట్టి మాట్లాడాలు, కళ్ళు ఇలా చికిలించి మాట్లాడాలు, వీటన్నిటికీ జన్మత వచ్చే లక్షణములు అంటారు, మేనరిజమ్స్. ఇవి కూడా విడిచిపెట్టకుండా, భాష, వయో, గుణ, తత్పరతలు విడిచిపెట్టకుండా కృష్ణుడు ధరించాడు. ఒక్కొక్కటి చీటికి వాటికి నవ్వకుండా మాట్లాడ్డట. అచ్చ ఆ నవ్వేవాడు ఎలా నవ్వుతాడో అలాగే నవ్వాడు. ఒక్కొక్కడు పక్క వాడిని కొట్టి మాట్లాడేవాట, ఆ కొట్టే లక్షణం కూడా అలవరుచుకున్నాడు. ఈ లక్షణములతో శ్రీకృష్ణుడు యథాతథముగా కొత్త సృష్టి చేశాడు. ఈ పిల్లల్ని, ఈ దూడల్ని వెంట పెట్టుకుని సాయం సంధ్యా సమయంలో ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఆ పూట ఎప్పుడూ లేనంత ప్రేమగా తమ పిల్లల్ని కౌగిలించేసుకుని తల్లులు, అబ్బా మా అబ్బాయిలు, మా అబ్బాయిలు వచ్చారని పిల్లల్ని కౌగిలించుకుని పాలిచ్చి లోపలికి పట్టుకెళ్లారు. ఈ దూడలు రాగానే ఆవులు కూడా ఎంతో ప్రేమతో పాలిచ్చాయి. ఆబోతులు తమ దూడల్ని నాలుకతో నాకడం మొదలుపెట్టాయి. మొత్తం మీద పిల్లల్ని ఆ పూట అందరూ ప్రేమగా చూడడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన మహామహిమతో అన్నీ తానయ్యి ఎవరూ మాయమైన విషయం లోకానికి తెలియకుండా చేసేశాడు. ఎంత విచిత్రం అండి, ఎప్పుడు ఆయనే, కానీ ఇప్పుడు కొత్త సృష్టి ఎలా ఉందో తెలుసా, మరలుపు మనియడు కర్తయు మరలించు కుమారకులును మరలడి క్రేపుల్ పరికింపతానయ్యి హరి మరలంజని లీలతోడ మందకు నధిప. పిల్లల్లారా, ఈ దూడల్ని తోలండి అని పిల్లలకు ఆజ్ఞాపిస్తున్న కృష్ణుడు ఎవరు, ఆ పరమాత్మ. కృష్ణ చిత్తం నువ్వు చెప్పినట్టే చేతులు కట్టుకుని ఈ దూడల్ని ఇంటికి తోలుతాం అని చేతులు కట్టుకుని కృష్ణుని యొక్క ఆజ్ఞలను పరిపాలిస్తున్న పిల్లలెవరు, ఆయనే. పిల్లలు కర్ర పుచ్చుకుని చల్ల చల్లం తోలుతుంటే చెక్క చెక్క చెంగు చెంగున పరిగెడుతున్న దూడలెవరు, తానే. ఈ విధంగా కృష్ణుడు, పిల్లలు, దూడలు అంటే చెప్పేవాడు, చేయించేవాడు, చేసేవాడు అన్నీ తానే, కర్త కర్మక్రియ తానే అయ్యి తన మహామహిమతో శ్రీకృష్ణుడు ఆ పూట బృందావనానికి వెళ్ళిపోయాడు. ఇలా ఒక సంవత్సర కాలం పాటు అనుదినము తనని తానే తోలుకోవడం, తనకి తానే గడ్డి పెట్టడం, తనకి తానే నాక్కోవడం, తనకి తానే గోక్కోవడం, ఇలాంటివన్నీ చేశాడు ఆయన. ఒకరోజు ఏం జరిగిందో తెలుసునండి, బలరాముడు వీళ్ళతో రాలేదు కదా, అందుకని బలరాముడు ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి చెయ్యేశాడు. ఏ పిల్లవాడిని చూసినా ఏదో తెలియని ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది ఆయనకి. ఒక్క క్షణం ఆ పిల్లవాడి మీద వేసిన చెయ్యి పక్కకి తీశాడు ఆయన. తీయగానే ఆనందం అంతా మళ్ళీ మటుమాయమైపోయింది. మళ్ళీ దూడ మీద చెయ్యేశాడు. ఆ దూడ శరీరం ఏదో తెలియని కోమలత్వంతో నునుపుగా కనపడింది. వెంటనే ఈయనకి అనుమానం వచ్చింది, ఏమిటబ్బా ఇది వరకు పిల్లల్ని దూడల్ని ముట్టుకుంటే ఋషులను దేవతలని ముట్టుకున్నట్టుండేది, ఎందుకంటే ఈ పిల్లలందరూ దేవతలు, ఆ విషయం మర్చిపోకూడదు మనం. ఇవాళ శ్రీకృష్ణుడు కూడా ఉంటున్నటువంటి గొల్ల పిల్లలందరూ దేవతల యొక్క అంశతో పుట్టిన వాళ్ళు, దేవతా సృష్టి. అలాగే దూడలు కూడా, ఇవి కొన్నేమో దేవ ఋషులు, కొందరు దేవతలు. ఋషులు కింద దేవతల కింద ఉండేవారు ఈ పిల్లలు దూడలు. ఈ మధ్యన ఏ పిల్లాన్ని ముట్టుకున్నా, ఏ దూడని ముట్టుకున్నా కృష్ణుడిని ముట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మని ముట్టుకుంటే శరీరానికి ఏ విధమైన మాధుర్యం అనుభూతి కలుగుతాయో అలాంటి అనుభూతులు ఈ పిల్లల్ని దూడల్ని ముట్టుకుంటే కలుగుతున్నాయి. అందుకని ఆయనకు అనుమానం వచ్చేసింది. ఒకటికి రెండుసార్లు చాలా పరిశీలించాడు. ఇంతలో ఇంకో తమాషా జరిగింది. ఒక రోజున బలరాముడు కృష్ణుడిని అసలు ఏం జరిగిందని అడుగుదామనుకునే లోపు సాయంకాలం అవుతూ ఉండగా దూడలన్నీ మహావేగంగా మందకి బయలుదేరాయి. పిల్లలు కూడా మందలోకి వస్తున్నారు. ఇంతలో ఎక్కడో ఇళ్లల్లో పశువుల కొట్టాలలో ఉన్నటువంటి ఆవులు కట్లు తెంచేసుకుని, ఇప్పుడు సహజంగా ఆవులను ఏం చేస్తారు సాయంకాలం వేళ మన గోశాలల్లోకి తీసుకెళ్ళి ఆ గోశాలలో తాళ్ళు వేసి కట్టేస్తారు. ఈ తాళ్ళు తెంపుకుని గోవులు పరుగు పరుగున దూడంగా అడవిలో నుంచి వస్తున్న దూడలకేసి వెళ్ళిపోయి ఆ దూడల్ని నాకేసి మీద పడిపోయి వాటికి పాలిచ్చి ఆనందంతో అంబా 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 అండం మొదలెట్టాయి. ఈ యజమానులు ఆవుల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళ వల్ల కాలేదట. అందులో సహజంగా ఈ ఆవుల్ని కాసేవాళ్ళు ఎక్కువగా ముసలాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళేమో ఈ ఆవుల యొక్క తాళ్ళు పట్టుకోలేక కింద పడిపోయారట. ఇది ఏమొచ్చిందండి, ఆవులకి ఇలా పరిగెడుతున్నాయి, ఈ దూడల్ని రోజూ చూస్తూనే ఉంటాయి కదా, ఈ పూట ఈ దూడల దగ్గరికి ఇంత వేగంగా ఎందుకు పరిగెడుతున్నాయి అని వెంటపడి ఎంత ప్రయాసపడినా ఆవు దూడల్ని ఆవుల్ని ఆ పూట వాళ్ళు అదుపులో పెట్టలేకపోయారు. ఎంతలో ఇంకో తమాషా, మంచి మదించిన ఆబోతులు ఉన్నాయి అక్కడ. ఈ ఆబోతులు ఎడ్లు అవి కూడా పరుగు పరుగును వచ్చి ఈ దూడల్ని నాలుకలతో నాకి ప్రేమతో కన్నీళ్లు కరిచి చుట్టూ గిరికీలు కొట్టడం మొదలెట్టాయి. ఇంకా తమాషా చెప్పమంటారా, ఆవు దూడల వెనక అతను ఆవులును ఆబోతులు పడ్డం ఒక పక్కన పెట్టండి, 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ వయస్సులో ఉన్నారు పిల్లలంతా. కొందరు పిల్లలేమో కృష్ణుడిలాగా 5 ఏళ్ల పిల్లలు, కొందరు 8 ఏళ్ళవాళ్ళు, కొందరు 12 ఏళ్ళవాళ్ళు. 12 ఏళ్ళు కూడా వచ్చిన పిల్లల దగ్గరికి తల్లులంతా దూరం నుంచే పిల్లల్ని చూచి ఇళ్లలోంచి భర్తల్ని తోసేసుకుని వెళ్ళిపోయి పిల్లలారా పాలు తాగండి పాలు తాగండి అని చన్నుపాలు ఇస్తున్నారట. వాళ్ళకి చన్నుల్లోంచి పాలు వచ్చాయి. ఈ పాలు పిల్లలకిచ్చి గారంగా నా బాబు అని దగ్గరికి తీసుకుని ప్రేమగా వాళ్ళని కౌగిలించుకుని, ఎంత అందంగా ఉంటాడు నా కన్నయ్య, నా చిన్నాడు, నా బుడ్డాడు అంటూ వాళ్ళని రకరకాల పేర్లతో పిలిచి ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ తల్లుల్ని ఎవరన్నా మీకు మర్చిపోయిందా, 12 ఏళ్ల పిల్లాడికి పాలివ్వడం ఏమిటి, వాడి వెంట పడడం ఏమిటి, వాడిని ప్రేమగా లాక్కురావడం ఏంటి, ఇంకా పిల్లల్ని పెద్దాళ్ళు అయ్యాక కూడా వదలరా అని మందలించడానికి వచ్చారట భర్తలు, అంటే ఆ పిల్లల యొక్క తండ్రులు. వాళ్ళు కూడా వచ్చి ఏమన్నా మీకు బుద్ధి ఉందా లేదా అని ఆడవాళ్ళని మందలించబోయి వాళ్ళని పక్కకు తోసి వాళ్ళే పిల్లలు కౌగిలించుకుని, నా బాబు ఎంత ముద్దు వచ్చేస్తున్నావు రా బాబోయ్ అని వాళ్ళు కూడా పిల్లల్ని నెత్తిమీదట్టుకుని ఊరేగించడం మొదలెట్టారు. అంటే మొత్తం ఈ బృందావనం ఏమైపోయిందనమాట, దూడలు ఆవులు ఆబోతులు తల్లులు తండ్రులు ఈ పసివాళ్ళు అందరూ కూడా ఒక విచిత్రమైన ప్రేమానుభూతిలోకి వెళ్ళిపోయారు. రాధామాధవుల యొక్క ప్రేమ ఎంత గొప్పదో అంత ప్రేమ ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర, గోవత్సముల దగ్గర, గోపాలకుల దగ్గర కనబడుతోంది. ఒక్క క్షణకాలం బలరాముడికి ఏదో జరిగిందని అర్థమైపోయింది. సన్నుబాలు మానేసిన పిల్లల మీద ఈ ప్రేమ ఏమిటి తల్లిదండ్రులకి. ఎవరైనా 12 ఏళ్ళు వచ్చిన పిల్లాన్ని నెత్తిమీద పెట్టుకుని నా బాబోయ్ నా కొడుకు అని కౌగిలించుకుంటారా, ఎందుకు పిల్లల మీద ఇంత వాత్సల్యం కలుగుతోంది. సంసారం అంటే భ్రమ కింద చూసే గోపికలు గోపాలకులు ఇవాళ ఈ పిల్లల మీద మనవల మీద ప్రేమ పెంచుకుంటున్నారు. ఇంకా ఆవులైతే చెప్పేక్కర్లా, ఎప్పుడో పాలు మానేసినటువంటి దూడల దగ్గరికి వెళ్ళి గిరికీలు కొట్టి తెగనాకుతున్నాయి, పాలిస్తున్నాయి. అంటే ఈ దూడలలోనూ ఈ పిల్లలలోనూ ఏదో తెలియని అపూర్వ శక్తి ఉన్నది. ఆ శక్తి ఆకర్షణ శక్తి, ప్రేమ శక్తి, రసశక్తి. ఆ రసశక్తికి లొంగిపోయి పెడుతున్నారు వీళ్ళు. ఏమిటి ఆ రసశక్తి? ఈ మధ్యన ఏ పిల్లాన్ని ముట్టుకున్నా కృష్ణుడిని ముట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఏమిటి, ఏ దూడల దగ్గరికి వెళ్ళినా ఆ దూడయే అచ్చం కృష్ణుడా అన్నట్టుగా అనిపిస్తోంది అనుకుని కళ్ళు మూసుకుని యోగ దృష్టితో పరీక్షించి చూశాట. ఎంత పరీక్షించినా ఈయనకి ఏం అంతు చిక్కలేదు. వెంటనే పరుగు పరుగును వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి, ప్రభు నీ పాదాలకు నమస్కారం అని కాళ్ళు పట్టుకున్నాడు. సాధారణంగా అందరూ ఉండగా ఆయన కాళ్ళు పట్టుకోడు, కానీ ఈ పూట పరమాత్మను తెలుసు గనక ఇంకెందుకు నాటకమని అమాంతంగా కాళ్ళు పట్టుకుని, తండ్రి వాసుదేవ పరంధామ, ఏదో మాయ నన్ను కమ్మినట్టు అనిపిస్తున్నది, నా ప్రభువు అయిన నీ మాయ తప్ప ఇంకొక మాయ నన్నేమీ చెయ్యలేదు, అంత గొప్ప యోగ మాయ నాది, అటువంటి నా మాయకి సంకర్షణ మాయకి కూడా అంతు చిక్కని విచిత్ర ఘట్టం ఏదో ఇక్కడ జరుగుతోంది. ఇంతకు పూర్వం ఈ దూడలు, ఈ ఆవులు, ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా ఋషుల కింద దేవతల కింద కనబడేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో తెలియదు. నైతే సురేశాహ, వీళ్ళెవ్వరూ కూడా దేవతలు కారు, ఋషయో నచైతే ఋషులు కారు. త్వమేవ భాషీశభిదాశ్రయేపి, అందరూ నువ్వు కింద కనబడుతున్నారేమిటి? దూడని ముట్టుకున్నా నిన్ను ముట్టుకున్నట్టుంటోంది, పిల్లల్ని ముట్టుకున్నా నిన్ను ముట్టుకున్నట్టుంటోంది. నువ్వే ఇన్ని రూపములు కనబడుతున్నావు. నేను ఒక రోజున మీతో పాటు అడవికి రాలేదు, ఆ రోజు మాత్రం ఏదో తమాషా జరిగింది, ఆ తమాషా ఏమిటో నువ్వే చెప్పాలి. ప్రభు నీ మహామహిమ నీవే ఎరుగుదివి, నీ మహిమని గ్రహించగలిగే శక్తి మా ఓటి సామాన్యులకు ఉంటుందా, కాబట్టి నీ మహిమ ఏమిటో చెప్పు అనగానే అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వునవి, నా భక్తుడివి, నాలో కొంత భాగానివి, నీకు నిజం చెబుతున్నాను, నేను ఈ పిల్లల్ని దూడల్ని తీసుకుని అడవికి వెళ్ళాను. అప్పుడు బ్రహ్మ నన్ను పరీక్షించడం కోసం ఈ దూడల్ని పిల్లల్ని కొండగుహలో దాచి వాళ్ళకి నిద్రనిచ్చాడు. కొండగుహలో నిద్రపోతున్నారు అసలు సిసలైన దూడలు పిల్లలు. వాళ్ళు లేకుండా ఇంటికి రావడం ఇష్టం లేక నేనే ఇన్ని రూపాలతో ఉన్నానడగానే, ఓహో ప్రభు ఇదా నీ మహామహిమ, అందుకే ఈ పిల్లల మీద తల్లిదండ్రులకి ఇంత ప్రేమ. నువ్వు ఈ ఏడాది కాలంలో చూపించిన లీల ఇప్పుడు నాకు అర్థమైంది. నిజం చెప్పాలంటే శ్రీకృష్ణుడు గోకులంలో పుట్టాక అక్కడికి వచ్చాక తల్లులు తమ పిల్లల్ని ప్రేమించడం మానేశారు. శ్రీకృష్ణుడు ఇంటికి రాగానే అందులో ముఖ్యంగా బృందావనంలో దూడలు మేపడానికి పగలంతా అడవికి పోయేవాడు కృష్ణుడు. సాయంత్రం అడవి నుంచి కృష్ణుడు రాగానే మొత్తం వ్రేపల్లెలో ఉన్న తల్లులు తండ్రులు పరుగు పరుగునొచ్చి ముందు కృష్ణుడిని కౌగిలించుకుని ఆయనకి పువ్వులిచ్చి పళ్ళిచ్చి పాలిచ్చి ఆయన తన ఇంట్లోకి వెళ్ళాక అప్పుడు తమ పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి పాలిచ్చేవారట. ఇది కృష్ణుడు పుట్టాక జరుగుతున్న లీల. కానీ కృష్ణుడు ఇప్పుడు అన్ని రూపాలు ధరించాక ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం మానేశారు. ఎందుకని, అందరి ఇళ్లలో కృష్ణుడు ఉన్నాడు గనక, అందుకని తమ పిల్లలకే వాళ్ళు పాలిస్తున్నారు. ఏడాది మట్టుగా, ఇంకా ఏడాదికి 5 రోజులు మాత్రమే ఉందనగా ఇప్పుడు బలరాముడు అన్నమాట అన్నమాట, నిన్ను ప్రేమించడం మాని తమ పిల్లల్ని ప్రేమిస్తున్నారేమిటి తల్లులు, నిన్ను చూడడం మాని ఆవులు తమ దూడల్ని ఎందుకు చూస్తున్నాయి అనే విషయం నాకు అర్థమయ్యింది, నువ్వే ఇన్ని రూపాల్లో ఉన్నావా తండ్రి అని నమస్కరించాడు. ఇప్పుడు పరీక్షిత్తుకు ఒక అనుమానం వచ్చిందండోయ్, ఎక్కడైనా తమ పిల్లల మీద ఉన్న ప్రేమ ఇతరుల మీద ఏ తల్లిదండ్రులకి ఉండదు. దానికి ఉదాహరణ మీరే. మిమ్మల్ని అడిగితే ఏమంటే పద్మాకర్ గారిని బాగా ఎక్కువ ప్రేమగా చూస్తారా మీ పిల్లలు అంటే, ఆయన గురువు గారు అవ్వచ్చు కానండి ఆస్తి మాత్రం పిల్లలకే ఇష్టం కదా అంటారు కానీ నాకు రాసిస్తారా, ఒకవేళ ఇస్తే మాత్రమే పుచ్చుకుంటానా, పుచ్చుకుంటే అది వేరే విషయం అనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల మీద ఉన్న ప్రేమ ఈ సృష్టిలో ఎవరికి ఇంకొకళ్ళ మీద ఉండదు కాక ఉండదు. అందుకే శాస్త్రం ఏమిటంటే తాను కన్నవారి మీద ఉన్న ప్రేమ తనను కన్నవారి మీద ఉండదు, తన తల్లిదండ్రుల మీద కూడా అంత ప్రేమ ఉండదట తన పిల్లల మీద ఉన్న ప్రేమ. అటువంటిది ఎంత కృష్ణుడు పరమాత్మ అయితే మాత్రం ఆయనకి పాలిచ్చిన తర్వాతే తమ పిల్లలకి గోపికలు పాలిచ్చారనే కొత్త విషయం చెప్పావు నువ్వు, ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడంలా, ఏమిటి మాయ అంటే. అప్పుడు ఆయన చెప్పాడు, సుఖుడు మంచి మాట అడిగావు, శ్రీకృష్ణుడు అంటే ఈ పిల్లల కంటే తల్లిదండ్రుల కంటే సంసార బంధాల కంటే సంపదల కంటే పదవుల కంటే అతీతమైన ప్రాణం. పరమాత్ముడు ప్రాణస్వరూపుడు. ఈ సృష్టిలో ఏ వ్యక్తినైనా నీ ప్రాణం అంటే నీకు ఎక్కువ తీపా, లేకపోతే నీ సంపద అంటే ఎక్కువ తీపా అంటే నా ప్రాణమే అంటాడు కదా ఎవడన్నా, చావడానికి సిద్ధంగా ఉన్నవాడిని కూడా. ఏమయ్యా నీ ప్రాణాలు తీసేయమంటావా, చేతికున్న బంగారపు గదులు ఇస్తామంటే బంగారపు గదులు పట్టుకోండి కన్నా ప్రాణం అండి అమ్మో ఎలా ఇస్తామండి అంటాడు. ప్రాణమునకున్న విలువ ఎక్కువ. పరమాత్ముడు ప్రాణస్వరూపుడు అందరికీ. అందువల్లే పరమాత్మని ప్రేమించినట్లుగా తమ పిల్లల్ని కూడా ప్రేమించరు ఎవరు కూడా. దానికి ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని కన్నదట. అందులో చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం. ఒక రోజున చిన్న కొడుకుని వెంట పెట్టుకుని ఆవిడ తన పుట్టింటికి ప్రయాణం అయ్యింది. ఆ రోజుల్లో కాలినడకన పుట్టింటికి పెడుతోంది ఆవిడ. దారిలో ఒక చిన్న సెలయేరు కనపడింది. ఆ సెలయేరులోంచి అవతల ఒడ్డుకు పెడితే అవతల వైపు వాళ్ళ పుట్టిల్లు ఉంది. కాబట్టి ఇప్పుడు ఏరు దాటాలి. దాటేటప్పుడు కుర్రాడు తడిసిపోతాడేమోనని కుర్రాడిని భుజాల మీద ఎక్కించుకుని ఈవిడ ఎట్లో దిగింది. తీరా ఎట్లో దిగే సమయానికి ఆ ఏరుకి వరదొచ్చింది. మంచి గంభీరమైన జలం ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్ద పెద్ద కెరటాలతో సెలయేరు ప్రవాహం ఎక్కువైపోయిందిట. ఆ సెలయెట్లు కొట్టుకుపోతుంది ఆవిడ. అందుకని ప్రవాహంలో నడవడం కొంచెం కష్టమైపోయి మా అబ్బాయి భుజం మీద ఉన్నవాడు ఏమైపోతాడోనని పిల్లవాడిని నెత్తి మీద పెట్టుకుంది. ఇంతలో నీరు ఇక్కడ దాకా వచ్చేసింది, తలదాకా వచ్చేసింది. తలదాకా రాగానే అప్పటిదాకా పిల్లాన్ని రక్షిస్తున్న ఆవిడ టక్కన పిల్లాన్ని నీళ్ళలో పారేసి వాడి మీద ఎక్కి నిలబడి తన ప్రాణం రక్షించుకుందిట. అంటే ప్రాణం పోయేటప్పుడు ఏ వ్యక్తికైనా ఈ పైన ఉన్నవాడు ఎవడు ఏమిటనేది గుర్తుకురాదు. తన ప్రాణం రక్షించుకోవడానికి మతి తోచక బుర్ర పని చెయ్యక టక్కన నెత్తి మీద ఉన్న పిల్లవాడిని నీళ్లలో పారేసి వాడి వీపు మీద ఎక్కి నిలబడి అప్పుడు ప్రాణం రక్షించుకుంది. ఆ తర్వాత అర్థమైంది అయ్యో నా కొడుకును పారేశానని. ముందు ప్రాణాపాయ స్థితిలో తన పక్కవాడు ఏమైపోయినా తనను తానే రక్షించుకోవాలని ప్రతి ప్రాణి అనుకుంటాడు. తన ప్రాణం తర్వాతే భర్త ప్రాణం తప్ప మా ఆయన్ని రక్షించాక అప్పుడు నేను బయటికి వెడదాం అని అనుకోరట. చచ్చిపోయాక ఏడుస్తారు, అది వేరే విషయం. ఓ పూట ఏడుస్తారు, తర్వాత మళ్ళీ మామూలే కదండి, అయ్యో ఆయన లేడు ఎలా బతుకుతాం అన్నటువంటి ఎంతోమంది నేను చూశాను. ఎలా బతుకుతాం అన్నవాళ్ళు ఇప్పుడు 12 ఇడ్లీ నేతిలో ముంచుకుని వేరుశనగ గుళ్ళ చట్నీ చేయించుకుని తింటున్నారు. కాబట్టి చట్నీ ముందున్న ప్రీతి ఆయన మీద ఎందుకు ఉంటుంది, అలాగే ఆయనకు కూడా ఆవిడ మీద ఎక్కడ ఉంటుంది. ఈ లోకంలో ఎవరికైనా తన ప్రాణమే తీపి. ప్రతి ప్రాణిలో ఉండేటటువంటి అంతర్లీనంగా ఉన్న ఈ ప్రాణాపాన వ్యానోదాన సమానములు నాగ కోర్మ క్రోకర దేవదత్త ధనంజయములనే ప్రాణ ఉపప్రాణములు పరమాత్మ. అందువల్ల ఏ వ్యక్తి అయినా ప్రాణస్వరూపుడైన పరమాత్ముడు చూచినప్పుడు పొందే ప్రేమ, ఆయన మీద చూపించే సానుభూతి ఇంకెవరి మీద చూపించరు. భూ సత్తాయామని ఒక ధాతు ఉన్నది. ఆ భూ అనేది ఉండుట అనే అర్థంలో వాడతాం. అది ప్రతి క్రియాపదానికి మూలం, అలాగే కృష్ణుడు అందరికీ మూలం. ఆయన లేకుండా మాత్రం ఈ సృష్టిలో ఏ ప్రాణి ఉండడు. గనకే ఎవరైనా ఒకసారి కృష్ణుని చూస్తే ఆయన్ని ప్రేమించకుండా ఉండలేరట. శత్రువులు కూడా తిడుతూ ఉంటారట, కానీ ఆకర్షణతో చూస్తారట. ఆయన గొప్పతనం అదే. ఆయన చేతిలో చచ్చిపోయేవాడు కూడా చచ్చే ముందు ఎంత అందంగా ఉన్నాడు అనుకుని మరీ చచ్చిపోతాడు. అందువల్లనే ఆయన చేతిలో చచ్చినవాడు మళ్ళీ ఆయనలో కలిసిపోతున్నాడు. అటువంటి పరమాత్మ ఇతరుల యొక్క ప్రేమకు నోచుకోవడంలో ఆశ్చర్యం లేదు అని శుకుడు ఆయనకి సమాధానం చెప్పాడు. క్రమంగా సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ ప్రేమానుబంధాల మధ్యలో సంవత్సర కాలం భూలోకంలో గడిచింది. అక్కడ బ్రహ్మగారికి ఒక్క త్రుటి కాలం గడిచింది. త్రుటి అంటే సెకండ్ కంటే తక్కువ కాలం. అంత తక్కువ కాలంలో భూలోకంలో ఏడాది గడిచింది. ఆయన ఏమనుకున్నాడు, నేను భూలోక కాలమానం ప్రకారంగా శ్రీకృష్ణుడి కూడా ఉన్న పిల్లల్ని ఆవు దూడల్ని కొండగుహలో గాఢంగా నిద్రపుచ్చాను, అవన్నీ నిద్రపోతున్నాయి. దాంతో పాపం కృష్ణుడు పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉండుంటాడు, లేకపోతే నాతో ఆటలాడుకుంటాడా. సృష్టి చెయ్యవలసిన బ్రహ్మగారి యొక్క సృష్టిలో చచ్చిపోయిన పిల్లల్ని దూడల్ని పావు గడుపులోంచి బయటికి లాగి బతికిస్తాడా. అందుకే కృష్ణుడికి బాగా శాస్తి చేశాను, పిల్లల్ని దాచానుగా దూడల్ని దాచానుగా. దాంతో పాపం కృష్ణుడు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఏడుస్తున్న కృష్ణుడిని చూచి పరిహసించి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకంటాను. మొత్తం బృందావనం వాళ్ళంతా ఈ పాటికి ఏడుపులన్నీ ఆపి ఏడాది అయిపోయింది కాబట్టి కొంచెం కోలుకుని ఉంటారు. చచ్చిపోయాక పిల్లలు దూడలు కనబడకపోతే ఓ ఏడాది ఏడవరుగా కొద్ది రోజులు ఏడ్చి సర్దుకుని ఉంటారులే అనుకుని పాపం బ్రహ్మగారు హంసవాహనం మీద ఎక్కి మళ్ళీ భూలోకానికి వచ్చాడు. బృందావనంలో ఏడుస్తాడేమో అనుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కానీ కృష్ణుడు ఏడవకుండా నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు ఈయన ఏడవడం మొదలెట్టాడు. ఎందుకనంటే తాను ఎంతమందిని దాచాడో అంతమంది పిల్లలు కృష్ణుడికి ఎదురుగుండా ఉన్నారు. ఎన్ని దూడల్ని తాను దాచాడో అన్ని దూడలు ఎదురుగుండా ఉన్నాయి.
ఒక్క క్షణకాలం బ్రహ్మగారికి మతిపోయినట్టు అయిపోయింది. ఇదేమిటిది, నేను పిల్లల్ని కొండగుహలో దాచాను కదా, దూడల్ని దాచాను కదా, మరి ఇప్పుడు ఎదురుగుండా కనబడుతున్నారే అనుకుని తక్కన కొండగ దగ్గరికి వెళ్ళి చూశాడు. కొండగుహలో తాను దాచిన వాళ్ళంతా గాఢంగా గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూశాడు, ఇక్కడ పిల్లలు ఇక్కడ కిందే ఉన్నారు, అక్కడ పిల్లలు అక్కడ ఉన్నారు, నిద్రపోతున్నారు అక్కడ, ఇక్కడ ఆడుకుంటున్నారు, అక్కడ దూడలు నిద్రపోతున్నాయి, ఇక్కడ దూడలు హాయిగా అటు ఇటు పరిగెడుతున్నాయి. దాంతో దివ్య దృష్టితో ఒకేసారి రెండు చోట్ల చూశాడు. రెండు చోట్ల అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదండి. అటు ఇటు బుర్రలో తిప్పాడు. సహజంగా ఎవడన్నా పిచ్చెక్కితే ఒక బుర్ర గొక్కుంటాడు. ఇప్పుడు బ్రహ్మగారికి అలా కాదు కదా, నాలుగు శిరస్సులు కిరీటాలు తీసి ఆ బుర్రను గట్టిగా గోకి గోకి పుండుపడిపోయేలా చూసుకున్నట్టు ఆయన. అంటే ఆయనకు అంత వెర్రెత్తింది పాపం. శ్రీకృష్ణ పరమాత్మని దివ్య మహిమ అర్థం కాక ఒక్క క్షణకాలం నివ్వెరపోయాడు. ఏమిటిది విచిత్రం, బ్రహ్మ పంపునగాని పొట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనేనొక రుండ వేరొక బ్రహ్మలేడు సృజింపగా, బ్రహ్మనేను సృజింపనట్టిది బాలవత్స కదంబము, ఏ బ్రహ్మమందు జనించె నొక్కెడ బ్రహ్మమౌనది చూడగల్, బ్రహ్మమౌనది చూడగల్. ఈ లోకంలో ఎవడైనా పుట్టాలంటే బ్రహ్మనైన నేనే సృష్టి చెయ్యాలి. బ్రహ్మ సృష్టి చేయకపోతే ఈ లోకములో ఏ ప్రాణి పుట్టదు. సృష్టి చేసే బ్రహ్మ నేనొకణ్ణి తప్ప మరొక బ్రహ్మ లేడు. బ్రహ్మనైన నేను సృష్టించకుండా ఈ పిల్లలు దూడలు పుట్టుకొచ్చారంటే ఏ బ్రహ్మ నుంచి పుట్టుకొచ్చారో అలా సృష్టించిన వాడు పరబ్రహ్మ కదా అనుకున్నాడు ఆయన. మోహము లేక జగంబుల మోహింపగ జేయ నేర్చి మొనసిన విష్ణు, మోహింపించదనని ఎడి మోహమున విధాత తాన మోహితుడయ్య. ఏ వ్యామోహము లేకుండా ఏ మాయలోనూ తాను పడకుండా తన మాయతో లోకములన్నిటినీ ముంచెత్తి అందరినీ మాయలో పారవేసే పరమాత్ముడు కృష్ణ. పరమాత్ముడంటే శ్రీకృష్ణ పరమాత్ముడి మాయలో ఇతరులు కొట్టుకుపోవలసిందే కానీ ఏ మాయ ఆయన్ని ఏమీ చేయలేదు. తక్కిన మాయలన్నీ బుల్లి బుల్లి మాయలు, ఆయనది మహామాయ. అలా మహామాయాస్వరూపుడైన యోగమాయాస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మని మాయ చేద్దామని మోహపరుద్దామని ఆయన మీద బ్రహ్మగారు తన మాయ ప్రయోగించాడు. ఆ మాయ బ్రహ్మని వెనక్కి తిరిగి వచ్చి కొట్టింది, తన మాయలో తానే కొట్టుకుపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. పగలు ఖద్యోత రుచి చెడు పగిది, పగటిపూట సూర్యుడు ధగ ధగ వెలిగిపోతున్నాడు. ఆ సమయంలో ఒక మిడుగురు పురుగు వచ్చిందిట. ఆ మిడుగురు పురుగు అంది, ఏం సూర్యదేవ నాతో సమానంగా ప్రకాశించగలవా అందిట. సూర్యుడు ఎక్కడ, మిడుగురు పురుగు ఎక్కడా? మిడుగురు పురుగు కాంతి పగటిపూట సూర్యకాంతిలో ఎలా నాశనమైపోతుందో, విష్ణువు మీద ఎవడన్నా తన మాయ ప్రయోగిస్తే ఆ మాయ అలాగే నాశనమైపోతుంది. పగలు ఖద్యోత రుచి చెడి పగిది, రాత్రి మంచు చీకటిలీనమై మాయుమాడికి. ఇంకా రాత్రిపూట విపరీతంగా మంచు కురుస్తుంది అనుకున్నాం, కానీ కటిక చీకట్లో మంచు కనబడుతుందా? కనపడదు. అమావాస్య మంచి కటిక చీకటిగా ఉంది వాతావరణం. ఆ సమయంలో ఎంత మంచు కురిసినా మనకి తెలియదు. అదే తెల్లవారుజామునైతే లేక వెలుతురుంటే ఆ వెలుతురులో ఓహో ఎంత మంచు కురిసిందా అనిపిస్తుంది. ఉత్తి చీకట్లో ఏం తెలుస్తుంది? చీకట్లో మంచు కలిసిపోతుంది. అలాగే విష్ణుపై అన్యమాయలు విషదమగునే చెడి నిజేసులగరిమంబు చెరచుగాక. విష్ణువు మీద ఎవడన్నా తన మాయ ప్రయోగిస్తే ఆ మాయ విష్ణువుని ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే విష్ణువు సూర్యుడు లాంటివాడు, ఇతరుల మాయలు మిడుగురు పురుగుల కాంతి వంటివి. విష్ణువు రాత్రిపూట కటిక చీకటి లాంటివాడు, ఆ చీకట్లో కురిసే మంచు లాంటి వాళ్ళవి ఇతరుల యొక్క మాయలు. కాబట్టి ఈ మాయలు ఆయన ఏమీ చేయలేవు సరిగదా, ఎవడు ప్రయోగించాడో వాణ్ణే పాడు చేస్తాయి. అలా పాడైపోయి బ్రహ్మగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పుట్టితి జగముల నిన్నో పుట్టించితి, నేను పుట్టాను, ఒకనొకప్పుడు శ్రీమన్నారాయణ కటాక్షంతో పుట్టాను, ఈ జగత్తులని పుట్టించాను. సగము పోయను ప్రాయంబు, నా వయస్సు కూడా సగం వెళ్ళిపోయింది, యాభై ఏళ్ళు నిండి ఈ మధ్యనే పుట్టినరోజు జరుపుకుని 51వ సంవత్సరంలో ఉన్నాను హాయిగా. కానీ ఇట్టివి నూతన సృష్టులు పుట్టుటనే నెరుగనౌర భూమెలు పుట్టెను, ఇటువంటి కొత్త సృష్టి పుట్టడం మాత్రం చూడలేదు. నాకు బుర్రంతా తిరుగుతున్నది, బుద్ధి నశించింది, మాంద్యం పుట్టింది, పిచ్చెక్కడం మొదలుపెట్టింది నాకు ఇప్పుడు. ఏమిటి విచిత్రం అని సాక్షాత్తు సరస్వతీదేవిని నిరంతరం తన నాలుక మీద పెట్టుకుని చరాచర జగత్తుని తన విజ్ఞానంతో నడిపే అంతటి భారతి, అంతటి మహాత్ముడు కూడా, భారతీ వల్లభుడైన బ్రహ్మగారు కూడా ఏమీ తెలియక మాయలో కొట్టుకుపోయాడు. ఇంతలో ఏం జరిగింది? ఈ మాయలో ఏం చెయ్యాలో తెలియక ఎన్నెన్నో యోగశక్తులు ప్రయోగించి ప్రయోగించి భ్రష్టుడైపోతున్న బ్రహ్మగారికి కింద భూమి మీద దూడలు మాయమైపోయాయి, పిల్లలు మాయమైపోయాయి. ఏమి దూడలన్నీ ఇలా అయిపోయాయి, మా పిల్లలు కనపట్టలేదు అనుకుని మళ్ళీ చూశాడు. అప్పుడు ఏ దూడ చూడండి, ఆ దూడ కాస్త నీలమేఘఛాయ శరీరులు చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరులును సాదరులును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితులును కంబు కంధరులును పాల నాస అధర వదన కర్ణులను నీల నేరదవర్ణులను ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితులను శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితులను గురివింద గుంజావతంస పరిపించ లసన్ముఖులను వన్యస్రజ కవళ వేత్ర విషాణ హస్తులను పరమాత్మ స్వరూపులను సకృత్తు పొండరీక నయనులను అగు బాలకులంగాంచి అంటాడు అక్కడ పోతన గారు. అంటే ఒక్క క్షణకాలంలో ఏ పిల్లాడిని చూడండి, ఆ పిల్లాడల్లా ఇంతకు పూర్వం ఉన్న గోపాలబాలుళ్ళ లేడు, దూడలు కూడా దూడల లేవు. అందరూ పిల్లలు, ప్రతి దూడ ఏ మూల చూచినా నల్లని మేఘం వంటి ఆకారంతో పసుపు పచ్చని బంగారపు బట్టలు కట్టుకొని నెమలి పించెలు ధరించి అత్యుత్త